அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. ஆஞ்சநேயமதி பாட்டலானனம் ஆஞ்சநேயமதி பாட்டலானன் காஞ்சனாத்ரி கமனீய விக்கிரகம் பாரிஜாத தருமூலவாசினம் பாவயாமி பவமானநந்தனம் பாவயாமி பவமானநந்தனம். ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். பரமபவித்திரமையின பகவல் லீலல்லோ பாகங்க துளசிதாஸ் கார் பாரியாமணினி க்ஷணம் கூட விடிச்சிபெட்டலேனி பரமப்பிரீதி உண்டடம் வல்ல பிரீத்தி அண்டம் கட்டி தேகபிராந்தி லம்பட்டம் எக்குவைப்போய் பயங்கரமையின யமுனா நதி பிரவாகம் ஈதுக்குனி அது கூட சவான்னி ஆசராகா சேசுக்குனி ஈதுக்குனி அவதல ஒட்டுக்கு வச்சி ஐதாறு மைல் பரிகத்தி மாமகாரி கோட்டச்சேரியாடு. லோகல்லோ தேனி மீதைன எக்கு வியாமோகம் உண்டே ஜீவுலு தம்மனு தாம மரிச்சி இலாகே பிரவர்த்திஸ்தார். தரவாத வச்சே பரிணாமம் ஆலோசிச்சருவாரு. தானிவல்ல மனக்கு அபகீர்த்தி வஸ்துந்தா தனம் போதுந்தா லேக ஆயுவு க்ஷீணிஸ்துந்தா இவேமி ஆலோசிச்சரு. கீச்சகுள் லாண்டி வாழ் அதுக்கே திரௌபதி வியாமோகம்லோ படி சரவநாசன் அயிப்போயாரு. திரௌபதி வந்தன்னப்படி நோர் முசுகுபோவச்சு கதா. எப்படினா இஷ்டம் லேனி ஸ்திரீ ஜோலிக்கு வெள்ளினவாடு லேதா நா சம்சாரமே சாஸ்வதம் அனி பிரமிச்சேவாடு இட்டுவண்டி வாடு பாகுபடாடு அனி சாஸ்திரம். இத்தடிக்கு பரஸ்திரீ வியாமோகம் காது காணி சம்சாரபிரமம் எக்குவ. ஈ சம்சாரபிரமம் வல்ல பாகா தெப்பத்தின வாழ்வு தராத பாகுபடுத்தார். அலாண்டி வாழல்லோ துளசிதாஸ் கார் ஒக்கடு. அதுக்கே சேக்கட்லோ அந்த தூரம் வெளிப்போயாடே. தீரா விடுத்தே அந்த பெத்த கோட்ட கனப்படிந்து. ஈ கோட்ட கூட 27 அடுகுல கண்டே எத்துனட்டுவண்டி கோட்ட கூட. இது தாட்டி லோபலுக்கு வெள்ளடம் அசம்பவம். கோட்டக்கு தலுப்புலு உண்ணாயி, தலுப்புலு கூட மூசேசாரு. ஆ கோட்டக்கு ரெண்டே துவாரம், ஒக்கடி பூர்வத்வாரம் மரொக்கடி பச்சிமத்வாரம். தூர்ப்பு வேப்பு துவாரம் தர எக்கு கட்டுதிட்டம் உண்டு, பச்சிமம் தர கொஞ்சம் கட்டுதிட்டம் தக்குவா உண்டு. தட்சிணத்வாரம் லேது தானிக்கு. பூர்வகாலம் கொந்தமந்திக்கு கொஞ்சம் நியமாலு உண்ணாயி. தானிக்கு அல காரணம் வராகமிஹிருடு அந்தபூர்வம் ப்ரஹஸ்பதி வீளந்தரும் ஏமன்னாரంటే தட்சிணத்வார ரஹித வர்தமான தனப்பிரதா. தட்சிணத்வாரము లేనటువంటి శాల వర్ధమానా అని పిలువబడుతుంది. అది గృహంలోకైతే వర్ధమాన గృహం అనాలి. అది ఎటువంటిది? ధనప్రద, డబ్బిస్తుందిట. అందుకే దక్షిణం వైపు తలుపు లేకుండా ఉంటుంది కొంతమంది ఇళ్ళకి. దక్షిణం వైపు ద్వారం లేనటువంటి శాల వర్ధమాన శాల. ఈ శాలకున్న ఒక గొప్ప లక్షణం, అందులో ఉన్నవాడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతాడు, సంపదలు పొందుతాడు. ఒకవేళ దక్షిణం వైపు ఉంటే, కేవలం దక్షిణం వైపే తిరిగితే సంసారం మీద వ్యామోహం పోయి కుటుంబానికి దూరం అయిపోతాడు. అందుకే దక్షిణం వైపు ద్వారం ఎక్కువ మంది ఎదుగు పెట్టుకోరు అంటే క్రమంగా వాడికి వైరాగ్యం వస్తుంది. మానవులకి వైరాగ్యం ఇష్టం ఉండదు. పక్కవాళ్ళందరికీ వైరాగ్యం గురించి బోధిస్తాడు, నువ్వు వైరాగ్యగా ఉండమునైనా నువ్వు బైరాగి అయిపోనైనా అంటాడు. వీడు మాత్రం ఇంట్లోకి వచ్చాక నేను రాగిగా ఉంటానంటాడు. తాను రాగి, పక్కవాడికి మాత్రం బోధిస్తాడు అవమని విరాగి. ఇదే మానవ లక్షణం. త్యాగం గొప్పదంటాడు కానీ ఇంట్లో త్యాగల మూట దాచుకుంటాడు. చాలామంది లక్షణం ఇది. ఏదో ఇలాంటి మహాత్ములు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ మాత్రం మనం అన్నం తింటున్నాం, వర్షాలు కురుస్తున్నాయి, లేకపోతే ఈ సృష్టి ఏమైపోయేది? అవునా? ఈ తలుపుల దగ్గరకు వచ్చిన తులసీదాస్ గారికి ఎలా లోపలికి వెళ్ళాలి అనిపించింది. గజగజలాడిపోయాడు ఆయన. భగవంతుడా, నా భార్య ముఖం ఈ రాత్రి చూడకపోతే నా ప్రాణం పోయేటట్టుంది, కోటలోకి వెళ్ళే అవకాశం లేకుండా ఉంది. ఈ కుంభవృష్టి వల్ల లోపల తలుపు వేసుకుని అందరూ కూడా దాక్కున్నట్టున్నారు, కాపలా భటులు కూడా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఇలా లోపలికి భార్య దగ్గరికి వెళ్ళడానికి కూడా భగవంతుడు ప్రార్థించేవాళ్ళు ఉంటారంటే ఉన్నారండి బాబు. విప్రనారాయణుడు లేడు, 12 మంది ఆళ్వారుల్లో ఆయన ఒక ఆళ్వారు. ఆళ్వారుల్లో ఒకడైన విప్రనారాయణుడు దేవదేవి కనపడకపోతే ఏడ్చేశాడు ఆయన. బాబోయ్ నిన్ను చూడకపోతే ఉండలేను అన్నాడు ఆయన. అంటే నా సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు కానీ నిన్ను చూడకపోతే ఉండలేనని ఏడ్చి పాండురంగండి ఇంత పూర్వం దరి తీర్చు కడ తీర్చు నాకు నీ దర్శనమియ్యి అని కోరుకున్నవాడు ఇప్పుడు దేవదేవిని నా మొరలాలించవే లాలించవే దరి చూపించి కడ తీరించవే అన్నాడు. చివరికి పాండురంగడు దిగొచ్చాడు వీడు బాగు చేయడానికి. కాబట్టి అప్పుడప్పుడు మహానుభావులు ఇలా అయిపోతూ ఉంటారు. ఈయన కూడా అప్పుడు గట్టిగా భగవంతుడిని ప్రార్థించుకుంటే ఆ 27-28 అడుగులు ఎత్తున్న కోటగోడ మీద నుంచి కిందకి ఓ బలమైన తాడు వేళ్లాడుతూ కనపడింది. అమ్మాయ కనిపించింది తాడు, అందుకే భగవంతుడు కాపాడుతాడు అనుకుని ఈ తాడు గట్టిగా పట్టుకుని ఎగబాకేశాడు. కోట ఎక్కాడు. అవతలకి దిగడానికి తాడు లేదు, అవతలకి తాడు ఉంది కానీ ఈ తాడు గట్టిగా మళ్ళీ పట్టుకుని లాగడంలో తెగిపోయింది అది. అందువల్ల ఇంక ఇప్పుడు ఆ తాడు అవతలకి పనిచేయదు. అవతల కోట అవతల బాగా వర్షం కురవడం వల్ల ఒక ప్రవాహం అలా వెళ్ళిపోతుంది. నీళ్లు ఉన్నాయి కనుక దూకేసినా కాళ్ళు విరగవలే అనుకున్నాడు ఆయన. ఈ మాత్రం నీళ్లు ఉన్నప్పుడు అందులో దూకితే విరగవ కాళ్ళు, అందుకనే అందులో ఒక డైవ్ చేశాడు, అందులో దూకాడు, కోటలో ప్రవేశించాడు. ఈయన కూడా ఒకప్పుడు అవధానం చేసి ఉంటాడు పాపం. అందువల్ల ఎప్పుడో పెళ్ళికి చూశాడు తన భార్య గదిని. ఇన్నాళ్ల తర్వాత వచ్చాడు ఆయన మళ్ళీ ఇదే గది రావడం. అయినా తన భార్య గది ఎక్కడుందో గుర్తుంది చండోయ్. అసలు ఆ కోటలో ఏ మూల ఏ శాల ఉన్నది, ఎక్కడ తలుపు ఉన్నది, తలుపు ఎలా తీయాలి, అన్నీ గుర్తున్నాయి. బహుశా ఆయనకి అపార ధారణ ఉందన్నమాట. అందువల్ల లోపలికి వెళ్ళి ఆ దివిటీల కాంతిలో రత్నాల కాంతిలో రత్నావళి ఉన్న గది తలుపు దగ్గరికి వెళ్ళి దబ 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 తలుపు కొట్టాడు. అప్పటికి 1 గంట అవుతోంది రాత్రి. గాఢంగా నిద్రపోతోంది రత్నావళి. ఆ సమయంలో ఎవరో తలుపు ఢాం ఢాం అని కొడుతున్నట్టయి ఉలిక్కిపడి తలుపు తీసింది. తలుపులు తీయడానికి వాళ్ళకి భయం ఏం లేదు, ఎందుకంటే కోటలోకి మానవమాత్రుడు రాలేడు వాళ్ళకి అంత నమ్మకం. అందుకే దర్జాగా తలుపు తీసింది. తీగని ఎదురుగుండా ఈ రత్నాల కాంతి ఓ పక్కన, వెలుగుతున్న దివిటీల కాంతి మరో పక్కన ఉంది కదా. ఈ కాంతిలో పిశాచంలాగా జుట్టు విరబోసుకుని జుట్టులోంచి నీళ్లు కిందకు కారిపోతూ ఉండగా, నీళ్లు కళ్ళల్లో నుంచి కూడా కిందకు కారిపోతూ ఉండగా, తడిసిపోయిన బట్టల్లోంచి నీరంతా నేల మీదకి ధారగా కారుతూ ఉండగా, అలా వెర్రిమొహం వేసు నిలబడి ఉన్న తులసీదాస్ కనపడ్డాడు. ఆవిడికి మతిపోయింది. ఏమండి మీరేనా లేక మా ఆయన పిశాచమా అంది. పిశాచాన్ని కాదు నేనే అనగానే ఆవిడికి మతిపోయి ఈ ఘోరమైన వర్షంలో ఈ అర్ధరాత్రి వేళ కోటలోకి ఎలా రాగలిగావు స్వామి అంది. రత్నావళి, నా ప్రేమ నీకు తెలుసు కదా, నీ ముఖం చూడకపోతే ఒక్క క్షణం ఉండలేను కదా. చుట్టుపక్కల వాళ్ళు ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా, ఛీ ఇంతటి గొప్ప అర్చకుడు అనుకున్నావు ఏంది, ఈయన కూడా పెళ్ళాం వ్యామోహంలో పడిపోయాడేమిటి అని మందలిస్తున్నా దెప్పుతున్నా తిడుతున్నా పట్టించుకోకుండా ఎప్పుడు నీ ముఖం ఎందుకు చూస్తున్నానంటే నిన్ను చూడకపోతే ఉండలేను కనుక అన్నాడు ఆయన. చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి కొంతమంది జీవితాలు. భార్య మీద ప్రేమ ఉంటుంది కానీ ఇంత ఓవర్గా ఉంటుందా అనిపిస్తుందా? ఉంటుంది అలాగా. పాండురంగ మహాత్మ్యంలో దిక్మాలవాడు నిగమ శర్మను ఒకడు ఉన్నాడు. వాడు కట్టుకున్న పెళ్ళాన్ని వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత మరొక రైతు భార్య కాపు భార్యను అన్యాయం చేశాడు. ఆ తర్వాత అడవిలో ఒక బోయిదంతో కాపురం పెట్టాడు. ఆ బోయిది నల్లగా ఉండేదిట, దానికి ఒక 10 మంది పిల్లలు పుట్టారు. ఈ నల్లని పెళ్ళాము, దానికి ఉన్న 10 మంది పిల్లలు ఒకసారి అగ్ని ప్రమాదంలో గుడిసెలో కాలి చచ్చిపోయారు. అప్పుడు వాడు ఏడ్చాడండి. ఆ ఏడుపు వింటే ఓ అని నీ ప్రేమ మండిపోను అనిపిస్తుంది అనమాట. గుడిసి కాదు మండిపోవడం, నీ ప్రేమ మండిపోను అనిపిస్తుంది. అది ప్రేమ కాదు, కామం. అదొక విచిత్రమైన కామం. భార్య పోతే అడవల, కుటుంబాన్ని అన్యాయం చేస్తే అడవల, మధ్యలో తనకి ఉపకారం చేసిన రైతు కుటుంబానికి అన్యాయం చేసినది గాడవల. ఇప్పుడు ఈ నల్లని ఆవిడ పెళ్ళాం, ఆవిడ బిడ్డలు చచ్చిపోతే ఏడ్చాడు. ఎల్లరు ఎల్లతో మృగము ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగాని, ఎల్లరు నెల్లతో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగాని, ఓ పల్లవ పాణి ఏ పరమ పావన వంశమునిచ్చి కొంటి, నీ నల్లని రూపు నిక్కమని నమ్మి, నీ నల్లని రూపు నిక్కమని నమ్మి, ధ్రువంబదిగాక నేడు విద్యుల్లతి కాధికాభినయ ధూర్వక మౌట ఎరుంగన కట. ఈ లోకంలో ఎక్కడైనా డబ్బిచ్చి స్త్రీలను కొనుక్కుంటారు, వేసలు కొనుక్కునేవాళ్ళు డబ్బిచ్చి కొనుక్కుంటారు, కానీ నేను పరమ పవిత్రమైన నా వంశాన్ని నీ కోసం అమ్మేసుకున్నాను, అంటే నా వంశాన్ని కూడా విడిచిపెట్టి భ్రష్టున్నై నీ వెంట పడ్డాను. ఎందుకని, నేను భ్రష్టున్నైనా పర్వాలేదు, నల్లగా ఉన్న నువ్వు శాశ్వతంగా నా వెంటే ఉంటావు అనుకున్నాను, నీతో కలిసి భోగాలు అనుభవించవచ్చు అనుకున్నాను. అది కాస్త వ్యర్థమైపోయింది, నా కోరికంతా పాడైపోయింది, అది శాశ్వతంగా నిలబడలేదు, అది నిజం కాకుండా కళ్ళైపోయింది, కపటమైపోయింది, అబద్ధమైపోయింది. మెరుపు తీగే అలా మెరిసి క్షణంలో మాయమైపోతుంది. నువ్వు కూడా ఇలా క్షణంలో మాయమైపోతావు అనుకోలేదు, ఎల్లవేళలా నా పక్కనే ఉంటావు, చక్కగా నల్లగా గౌడిగేదిలో ఉన్న నిన్ను కౌగిలించుకుంటూ నీతో తిరుగుదాం అనుకున్నాను, ఇలా అయిపోయావా అని ఏడ్చాడు వాడు. ఏది భార్య కోసం కాకుండా, ఈ కడజాతి నాతికి హిహి మహిదేవుడు చిక్కెనంచు నన్రాకకు పోకకున్ జన పరంపర కెంపగు చూడ్కి చూచి అంబూకృతమాచరించుటకు బుద్ధిదలంక కలంక ముక్త చంద్రాకృతి మించు నీ ముఖమునందు అమృత స్థితి మించి ఉండుటన్. నన్ను చూచి ఊళ్ళో వాళ్ళంతా చెడమడ తిట్టేవారు. ఈ దౌర్భాగ్యాలకి, ఈ భ్రష్టజాతి స్త్రీకి ఇంతటి పండితుడు, ఈ విప్రోత్తముడు దొరికిపోయాడు, దాని మాయలో పడ్డాడు, తన సంధ్యావందనం లాంటివన్నీ విడిచిపెట్టాడు, కర్మభ్రష్టుడు జాతి భ్రష్టుడు అయ్యాడు అని నన్ను చూచి అటూ ఇటూ వెడుతున్న వాళ్ళందరూ థు అని ఉమ్మేవారు. అంబూకృతం అంటే రెండు అర్థాలు ఉండే, చాలామంది తెలియక ఉమ్మడం అనుకుంటున్నారు, ఉమ్మడమే కాదు అంబూకృతం అంటే, శవదహనానికి వెళ్ళిన వాడు శ్మశానానికి వెళ్ళాక వచ్చే స్నానం చేసేదాన్ని కూడా అంబూకృతం అని అంటారు. అంబూకృతం అంటే అయితే ఉమ్మడం. ఒక్కోసారి కొంతమంది ఏం చేసేవారు, ఛీ వీడు భ్రష్టుడ్రా అని థు అని ఉమ్మేవారు. రెండో అర్థం ఏమిటి, ఎప్పుడన్నా మనం శ్మశానానికి వెళితే తప్పనిసరిగా ఇంటికి రాగానే కట్టుగుడ్డలతో స్నానం చేయాలి. స్నాయిత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ఉపేత్య చ, కటభూమిం శ్మశాన భూమిని ఉపేత్య ప్రవేశించినవాడు స్నాయిత స్నానం చెయ్యాలి. మళ్ళీ ఎలాగా, చైలవాన్ కట్టుగుడ్డలతో స్నానం చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్మశానానికి వెళ్ళిన వాడు ఇంటికి రాగానే కట్టుకున్న వస్త్రములతో సహితముగా స్నానం చెయ్యాలి. అలా స్నానం చేస్తేనే వాడి ప్రాజ్ఞ పండితుడు అంటారు. అలా స్నానం చేయకుండా ఇంట్లోకి వస్తే అనేక దరిద్రాలు పట్టుకుంటాయి, అనారోగ్యాలు వస్తాయి, కరోనా లాంటి రోగాలు వస్తాయి, కాబట్టి తప్పనిసరిగా స్నానం చేయాలి. వీడు చూడగానే ఎందుకు స్నానం చేశారు అంటే, వీడు శవన్ అంటాడు, ఈ దరిద్రుడు భ్రష్టుడు కనుక వీడు శవంతో సమానం, వీడిని మనం ముట్టుకున్నాం చూసాం, శవాన్ని చూసాం కనుక స్నానం చేయాలని స్నానం చేశారన్నమాట అక్కడ. అది అంబూకృతం ఆచరించటం అంటే. అయినా నేను పట్టించుకోలేదు అన్నాడు ఆయన. ఈ మధ్యన ఒక ఆవిడకి ధర్మ సందేహం వచ్చింది, ఏమండి మా ఆయన శ్మశానానికి వెళ్ళాడు ఇంటికి రాగానే స్నానం చేయాలండి, వెంటనే నాకు ధర్మ సందేహం తీర్చండి, మా ఆయన జేబులో 500 కట్ట ఉందండి, మీరు కట్టతో పాటు కూడా స్నానం చేయాలన్నారా, అది అక్కర్లేదా అందేవాడు. నేను బట్టతో అన్నాను కానీ కట్టతో అన్నా, కట్టను నన్ను నమ్మి నాకు ఏమైనా చేతిలో పెట్టండి, ఏం పర్వాలా తర్వాత ఇస్తాను. శరీరంతో ఉన్న బట్టలు కానీ లోపల ఉన్నటువంటి ఇవన్నీ ఎందుకు మనకి? కాగితాలు ఉంటే తీసి పక్కన పెట్టండి, పెన్నులు ఉంటే పక్కన పెట్టండి, అందులో ఏమైనా 500 కట్లు 2000 కట్లు ఉంటే మీ ఆవిడని నమ్మి ఆవిడ చేతిలో పెట్టి స్నానం చేయండి, ఆవిడేం పట్టుకోదు. మా అయితే పట్టుకుపెడితే ఎక్కడికే తీసుకెడుతూ సినిమా చూస్తుంది, ఓ 2 షికారులు చూస్తుంది అంతే తప్ప కేవలం వస్త్రములతో స్నానం చేస్తే చాలు. ఎందుకని ఇన్నిసార్లు చెప్పవలసి వస్తుందంటే కరెంటు బిల్లులు ఉన్నాయి వాడి జేబులో, అది ఇంకా కట్టలేదు, వాటితో సైతంగా స్నానం చేశాడు ఒక అమాయకుడు, అవి తడిసిపోయాయి, దాంతో బిల్లు ఎంతో తెలియదు, దానికోసం వెళ్ళి తలప్రాణం కాకపోవచ్చాను. కొంచెం బుర్ర పెట్టాలి. ఏది ఏమైనా నన్ను చూడగానే శవాన్ని చూసినట్టుగా బాధపడి స్నానం చేస్తే కూడా నేను పట్టించుకోలేదు, ఏమాత్రం బాధపడలేదు. కారణం, మచ్చలేని చంద్రబింబంలో ఉన్న నీ ముఖంలో అమృతాన్ని చూశాను కాబట్టి అన్నాడు ఆయన. అది వ్యామోహం అంటే. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పురాణాల్లో, ఇప్పుడు కూడా ఉన్నారు. అలాంటి మహానుభావులతో కొద్ది రోజులు అప్పుడప్పుడు సంపర్కం చేయవలసిన కర్మయోగం ఉంటుంది ఒక్కోసారి మనకి. ఏమిటో తెలియదు కానీ ఈ వ్యామోహం వల్ల ఇహం పోతుంది పరం పోతుందని తెలిసినా నాశనం అయిపోతూ ఉంటారన్నమాట. అందుకే ఈయన భార్య దగ్గర అలా నిలబడి ఉంటే ఆవిడ తెల్లబోయి ఎలా వచ్చావు అనగా అప్పుడు చెప్పాడు ఆయన, భార్యామణి నువ్వు లేకపోతే ఒక క్షణం ఉండలేను కదా, నువ్వేమో నన్ను అన్యాయం చేసి ఇంటికి తాళం వేసి పక్కనున్న పిన్నిగారికి ఇచ్చి వరి వచ్చేస్తావా, ఆవిడ మొహాన్ని ఆ తాళాలు గుత్తి కొట్టి ఇక్కడికి వచ్చానడు. కానీ యమునా నది భయంకరంగా ప్రవహిస్తుంది కదా, నేను బయలుదేరేసరికి వరద వచ్చింది, ఈ పాటికి ఇంకా పెరుగుంటుంది, ఎలా వచ్చారంటే వరదా లేదు బురదా లేదు, శవం కనపడగానే దాని మీద ఎక్కి ఈత కొట్టుకుని ఇవతలకు వచ్చాను, నీకోసం ఎంతకైనా తెగిస్తానను కానీ శవం మీద ఎక్కి ప్రాణాలకి తెగించి ఇవతలోటుకు వచ్చావా అని ఒక్క క్షణం నిశ్చేష్టాలు అయిపోయింది. పోని అతి కష్టం మీద ఇవతలోటుకు వచ్చావు, మా ఇంటికి పరిగెత్తుకొచ్చావు, కోట్లోకి ఎలా వచ్చావు స్వామి అన్నది. నీకోసం రాముడిని తలుచుకున్నాను, రాముడే కోటగోడ మీద నుంచి కిందకు తాడు వేళ్లాడదీశాడు, ఆ తాడు పుచ్చుకుని చక్కగా తాడులాగుడు పోటీలో పట్టుకున్నట్టుగా పట్టుకుని పైకెక్కేశాను. ఉడుములాగా ఆ తోక పుచ్చుకొని కోట పైకెక్కి అవతల నుంచి అవతలికి నీళ్ళల్లోకి దూకి ఈత కొట్టుకుని మరి మీ ఇంట్లోకి వచ్చాను అన్నాడు. మా ఇంటి కోటగోడ మీద తాడు ఉంటుందా, ఎలా ఉంటుంది అదేదో చూద్దామని వాడు బయటకు వచ్చి చూస్తే ఈ రత్నాల దీపాలు ఉండేవి పూర్వం, రత్నాల దీపాలు ధగధగా వెలుగుతాయి, రత్నం కాబట్టి వర్షానికి అది కొండెక్క దారిపోదు. ఆ దీపంలో గోడ దగ్గరకు వచ్చి చూసింది, గోడ మంచి కిందకి వెళ్ళాడుతున్నది ఒక పెద్ద కొండ చిలువ, అది తాడు అనుకుని ఈ పిచ్చాడు అదుగు పట్టుకుని పైకెక్కాడు. మామూలుగా కొండ చిలువను చూస్తే అడిగిపోతారు, అదేదో కంగారులో పైన బురుదుని గట్టిగా పట్టుకుంది, ఈయన తోక పట్టుకున్నాడు, ఆ తోక పట్టుకుని పైకెక్కుతుంటే దాని శరీర సగం తెగిపోయిందిట. అందులో తులసీదాస్ గారు కొంచెం పహిలంలో ఉండేవాడండి, చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజులు చేసినవాడు ఆయన, మంచి బలవంతుడు, పైగా ఎన్ని చెప్పినా శాకాహారం బొప్పాసకాయలు జామకాయలు పచ్చిమామిడికాయలు కందమూలాలు ఇవన్నీ తిని ఈత కొట్టిన శరీరం అది, అందుకని దృఢంగా ఉండేవాడు ఆయన. ఆ దృఢమైన శరీరం వల్ల తోక తెగిపోయి ఆ నెత్తురు ఒంటికి కూడా అంటుకుంది అయినా పట్టించుకోలేదు ఆయన. అప్పుడు మాత్రం వాడికి చాలా కోపం వచ్చేసిందండి, బాధ కలిగింది. భర్తకి తన మీద ఉన్న ప్రేమ ఇంతకాలం ఆనందం కలిగించినా ఈరోజు కొంచెం జుగుప్సే కలిగించింది. కానీ భర్త కదా, అందుకని తిట్టలేక ప్రేమగా ఇలా అంది, స్వామి ఈ దరిద్రపు శరీరం మీద వ్యామోహంతో ప్రాణాలకి తెగించి శవం ఎక్కి యమునా నది దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి ఆఖరికి కోటగోడకి ఎగబాకి కొండ చిలువ తోక పట్టుకొని ఆ తర్వాత లోపలికి దూకి నా దగ్గరకు వచ్చావు, నా మీద నీకున్న ప్రేమ చాలా గొప్పది, కానీ ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది, ఇవాళ నేను నవయౌవనంలో ఉన్నాను కాబట్టి మిసమిసలాడిపోతున్నాను, మంచి యౌవనంలో ప్రేమతో ఒకళ్ళొకళ్ళు చూచుకుని ముచ్చట పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఓ 30 ఏళ్ళు అయిన తర్వాత ఒకళ్ళ శరీరంలో ఒకళ్ళు చూచి ఆశ్చర్యపోతారు, అసక్కించుకుంటూ ఉంటారు. ఈ శరీరం తోలుతిత్తి అయిపోతుంది, చర్మం ముడతలు పడిపోతుంది, పాము కుబుసంలా వేళ్లాడిపోతుంది, ఈ చర్మం శరీరంలో ప్రతి అవయవము పడైపోతుంది, ముఖం ముడతలు పడిపోతుంది, ముక్కు పొడుము డొక్కైపోతుంది, కళ్ళు లోతుకుపోతాయి, కనుబొమ్మలు ఆశ్చర్యకరంగా మారిపోతాయి, జుట్టు తెల్లగా వెండి రంగులోకి వచ్చేస్తుంది, నడుము వంగిపోతుంది, ఎముకలన్నీ కుంగిపోతాయి, గట్టిగా నడిస్తే పడిపోతాడు, దంతాలన్నీ జుగుప్సాకరమైన పాచి పట్టి ఊడిపోయి బయటకు వచ్చి పిశాచపు దంతాల్లా కనపడతాయి. ఆనాటి సౌందర్యాన్ని చూచి నువ్వేం ప్రేమించగలుగుతావు? ఇది నాశనం అయ్యే శరీరం. ఈ రామ మీద చూపించే ప్రేమ రాముడి మీద చూపించుంటే నువ్వు బాగుపడేవాడు అందావాడు. రామ అంటే స్త్రీ, ఈ స్త్రీ మీద చూపించిన ప్రేమ ఆ రామనామం మీద చూపించి ఉంటే బాగుపడేవాడివి అన్నది. అక్కడితో ఈయన మనస్సంతా ఒక్కసారి మారిపోయింది. ఆవిడ అన్న మాటలు కొరడాకరతో చెళ్ళును వీపు మీద కొట్టినట్టు అనిపించింది. మంచి గుర్రాన్ని కొరడతో కొడితే చటుక్కును పరిగెడుతుంది. ఈవిడ మాటలు కూడా అలా చెన్నాపోలా దెబ్బలా అనిపించాయి. ఆయన బుద్ధి మారింది, కళ్ళు తెరుచుకున్నాయి. ఎంతో పూర ఇలాంటి మాటలు చాలామంది చెబితే ఎక్కలేదు ఆయనకి. ఇప్పుడు సమయం వచ్చింది కనుక, కాలం కలిసి వచ్చింది కనుక ఆ మాటలు పట్టిచ్చాయి. అదే కాలప్రభావం అంటారు. కాలం గొప్పతనం ఏంటంటే, ఎంతో పూర్వం చాలామంది దగ్గరికి మీరు వెళ్ళినా నచ్చనివి ఒక్కో చోటకి వెళ్ళినప్పుడు మనసు నచ్చుతుందంటే ఆ సమయం వచ్చిందన్నమాట. నీకు అవతల వ్యక్తి నీకు నచ్చేటటువంటి కాలం వచ్చింది. అది వచ్చినప్పుడు ఎక్కడున్న అక్కడికి పెడతాం మనం. కొంతమంది చూడండి, అక్కడికి తిరిగాం ఎక్కడ తిరిగాం ఎక్కడికి వెళ్ళినా మాకేం నచ్చలేదండి, చివరికి మీ దగ్గరకు వచ్చాక మీ శిష్యులు అయ్యామని అంటారంటే వీడి కాలం కలిసి వచ్చింది, వీడికి వీడికి బంధం ఏర్పడింది. అంతపూర్వం వీడికి ఆ కాలం ఇంకా కలిసి రాలేదు, అందుకే కలిసి వచ్చేదాకా నా దగ్గరికి రాలేడు. అలా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ఆ అనుకూలమైన కాలం కావాలి. కాలానుకూలం అంటారు దాన్ని. దీని విషయంలో అద్భుతమైన కథలు ఇతిహాసాల్లో ఉన్నాయి. పరమ పవిత్రమైన సూత్ర సంహితలో ఒక గొప్ప కథ ఉంది. ఒకసారి గరుత్మంతుడు శివుణ్ణి దర్శనం చేసుకోవడానికి కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళే సమయానికి ఈయనకంటే ముందు శివుడి దగ్గరికి యమధర్మరాజు గారు వచ్చాడు. ముందు యముడు అక్కడ ల్యాండ్ అయ్యాడు, ఆ తర్వాత గరుత్మంతుడు ల్యాండ్ అయ్యాడు. యముడు కైలాసం దగ్గర దిగి ఇలా పైకి చూశాడు. అక్కడ కైలాస పర్వతం దగ్గర ఒక చిన్న తొర్ర ఉంది. ఆ తొర్రలో ఒక పావురం ఉంది. ఆ పావురాన్ని చూశాడు యముడు అని లోపలికి వెళ్ళిపోయాడు శివుడి దర్శనానికి. గరుత్మంతుడు ఈ యముడు లోపలికి వెళ్ళగానే ఎక్కడికి చూశాడా అని ఆయన పైకి చూశాడు. పైన ఒక చిన్న తొర్ర, ఆ తొర్రలో ఉన్న ఒక పావురం కనబడ్డాయి. హమ్మ దుర్మార్గుడా యముడా, కైలాసానికి వచ్చినా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కదా, ఈ పావురాన్ని చూచి వికటాట్టహాసం చేసి లోపలికి పోయావంటే నువ్వు ఆ పావురం మీద కన్ను వేసావన్నమాట, దాన్ని నువ్వు సంహరించాలనుకుంటున్నావు, నీ చేతిలో పడకుండా పావురాన్ని రక్షిస్తాను సుమా అనుకుని ఆ పావురాన్ని జాగ్రత్తగా తన కాలి గోళ్లతో తీసుకుని వీపులో ఉన్న మెత్తని ఏకల్లో పెట్టుకుని రెండే రెండు నిమిషాల్లో కైలాసం నుంచి భూలోకానికి దండకారణ్యానికి వచ్చేశాడు. దండకారణ్యంలో ఓ మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి తొర్రలో ఈ కుర్రపిల్లని పెట్టి ఈ పావురం పిల్లని మళ్ళీ రివ్వును రెండే రెండు నిమిషాల్లో కైలాసానికి వెళ్ళిపోయాడు. ఈలోపు యమధర్మరాజు గారు శివుణ్ణి చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమ అని ఆయనకి ఆయనే పాడుకుని బయటకు వచ్చాడు. రాగానే మళ్ళీ ఈ కైలాస పర్వతంలో ఉన్న తొర్ర దగ్గర ఉన్న పావురంకే చూశాడు. అక్కడ తొర్ర ఉంది కానీ పావురం బుర్రలేదు. వెంటనే ఆయన గరుత్మంతుడికి తిరిగి, గరుడా, ఒక 5-6 నిమిషాల క్రితం ఇక్కడ ఒక పావురం ఉండాలి, ఇప్పుడు కనపడటం లేదేమిటి అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, నాకు నీ సంగతి తెలుసుగా, నువ్వు దుర్మార్గుడివి సమవర్తివి, అందుకే నీ నుంచి ఆ పావురాన్ని రక్షించాను అన్నాడు. ఏం చేసావు అన్నాడు యముడు. కైలాసంలో ఉండగా దాన్ని చూచి నువ్వు నవ్వావు కనుక దాని ప్రాణం తెస్తావేమో అని భయం వేసి దాన్ని ఇక్కడి నుంచి మహావేగంగా తీసుకెళ్ళి దండకారణ్యంలో ఓ మర్రి తొరలో పెట్టొచ్చాను అన్నాడు. వెంటనే, ఆహా బ్రహ్మదేవ, నీ రాత ఎంత గొప్పది అన్నాడు ఈ యముడు. అనగానే ఇప్పుడు మధ్యలో బ్రహ్మగారి ప్రసక్తి ఎందుకు అన్నాడు ఈయన గరుత్మంతుడు. బ్రహ్మగారి రాత ఎవరూ మార్చలేరు. నుదుట రాశాడంటే బ్రహ్మ, దాన్ని బ్రహ్మ కూడా మార్చలేట. అందుకే లలాట లిఖిత రేఖ పరిమార్షుం నశిక్యతే, దాన్ని ఎవరూ మార్చలేరు. బ్రహ్మగారు ఈ పౌరం నుదుట మరి 10 నిమిషములలో దండకారణ్యంలో ఒక మర్రి తొర్రలో పావు నోట్లో పడి చచ్చిపోగా కానీ రాశాట. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇది దండకారణ్యంలో ఓ మర్రి తొర్రలోకి వెళ్ళాలి, అక్కడ ఒక పెద్ద పాము వచ్చి దాన్ని మింగాలని రాశాడు. ఇదేమో కైలాసంలో ఉంది, దండకారణ్యం భూలోకంలో ఉంది, ఈ 10 నిమిషాల్లోపు ఇది అక్కడికి ఎప్పుడు ఎడుతుంది, పాము దాన్ని ఎలా మింగుతుంది, ఓరి పిచ్చి బ్రహ్మ అనుకున్నాను నేను, అందుకే దాన్ని చూసి నవ్వా. ఈలోపు బ్రహ్మగాదు పిచ్చి, నేను నువ్వు పిచ్చి అని మనం నిరూపించి, నేను దాన్ని చూసి నవ్వగానే నువ్వు రెచ్చిపోయి దాన్ని తీసుకెళ్ళి చచ్చిపోయేలా చేసావు. లేకపోతే కైలాసం నుంచి భూలోకానికి దండకారణ్యానికి ఎలా వెళ్ళగలదంటే పాము, ఈయన 2 నిమిషాల్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ 2 నిమిషాల్లో వెనక్కి వచ్చాడు. ఈలోపు ఈ కాలం గడిచిపోయింది, భూలోకంలో మర్రి తొరలో చెరగానే అక్కడికి వచ్చిన పెద్ద పాము ముసుమని దాని మీద పడింది, కస్సు మీద కస్సు మంది గుటుక్కుని మింగేసింది. చూచావా, అది బ్రహ్మగారి రాత అన్నాడు. ఆ టైం వచ్చేసరికి అలా ఉంటుందన్నమాట. మా మేస్టర్కి మంచి బెంజ్ కారు పంపించాడు వాళ్ళ అబ్బాయి, అదేదో టయోటా కారో బెంజ్ కారో ఏదో ఒకటి వాళ్ళ అబ్బాయి. అది బెంగళూరులో ఉంటే సుఖంగా ఉండేది. ఈయన కోసం ఆ కారు పంపించగానే ఇది పుచ్చుకుని ఆయన ఎక్కడికో బయలుదేరారు. ఆ సమయంలో బైక్ కూడా వచ్చాడు, ఢామ్మని ఒక పక్క నుంచి కొట్టాడు, దానికి మళ్ళీ 25,000 అయ్యింది ఆయనకి. ఆ కారు ఆ టైంకి బెంగళూరులో ఉండవలసి ఇక్కడికి వస్తుందన్నమాట. పాపం ఒక ఆయన జర్మనీలో ఉద్యోగం చేసుకుంటూనో లేకపోతే లండన్లో ఉద్యోగం చేసుకుంటూనో నాన్నగారు పుట్టినరోజు కోసం కష్టపడి కారు వేసుకొచ్చాడు. ఆ కారు పట్టుకెళ్ళి మార్కెట్కి పట్టుకెడితే వెనక నుంచి ఆటోవాడు వచ్చి తాగుబోతాడు కొట్టాడు. అంటే కాలం కలిసి వచ్చింది దానికి, ఆటోవాడికి ఆ యోగం పట్టింది. అందుకని సరిగ్గా కారు లేకపోతే అప్పటిదాకా ఏ బెంగళూరులోనో విజయవాడలోనో హైదరాబాద్లో ఉండడం ఏమిటి, అంతకుపురం వాళ్ళ చుట్టాలంతా వెళ్ళడం ఏంటి, ఒక్కడే ఆ టైంలో ఏఆర్ఆర్ పెట్టో పవరపేటో వెళ్ళడం ఏమిటి, పవరపేట వెళ్ళి అక్కడ పెట్టడం ఏమిటి, ఎంతో క్లవర్ వాడు అయినటువంటి ఆటోవాడు వచ్చి దాన్ని అప్పుడే కొట్టడం ఏమిటి చెప్పండి. ఇదన్నమాట యోగం. ఎక్కడ ఎవడికి ఏది ఎప్పగొట్టాలో ఆ టైంకి ఆ కారో ఆ మనిషో పెడతాడు. అలాగే మా సత్యనారాయణ గారు చాలా అభిమానంతో మాన్ధాత గారు ఆయనకు ఒక కారు ఇచ్చారు, ఓ మారుతి 800 కారు. మాన్ధాత గారు ఇచ్చిన కారుని చాలా జాగ్రత్తగా అట్టే పెట్టుకుని దాన్ని అలాగే మళ్ళీ చేసుకుంటూ రిపేర్ చేసుకుంటూ బోల్డ్ అంత కష్టపడుతూ ఆ కారుని ఆయన మాత్రం తప్ప ఈ ప్రపంచంలో మరొకరు నడపలేరు కనుక ఆయన నడుపుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. ఇంతలో మా అర్చక స్వామి వారు నేను ఒక్కసారి నడుపుతానండి అని తీసుకున్నాడు. తీసుకుని దాన్ని తీసుకెళ్ళి పక్కన ఉన్న ఆటోకి వడియాలు కొట్టాడు. ఆ పక్కన ఆయనకి పాపం 5,000 ఖర్చు అయింది. అంటే ఆ కారుకు ఆ టైంలో యోగం ఉంది చూశారు. ఇదన్నమాట కాలు ఓహి దురతిక్రమ. అందులో సమయం వస్తే మీరు ఎంత గింజుకోండి దాన్ని ఏం చేయలేము. వీటినే నిమిత్తములు అంటారు. ఇక్కడ ఈ కథలోకి వెళ్లే ముందు ఈ విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మనకి ఈ అంతరార్థాలు తెలుస్తాయి. పూర్వం సృష్టి ఆరంభకాలంలో మృత్యుదేవత లేదు. అప్పటికి జనమంతా పుట్టేవారు, పుట్టి పెరిగిపోతున్నారు, కొత్త వాళ్ళు పుడుతున్నారు, చావులు లేవు. దాంతో భూమి అంతా జనంతో నిండిపోయింది. ఈ జనాన్ని తట్టుకోలేక భూదేవి ఏడ్చింది. అప్పుడు బ్రహ్మగారి కోపం వచ్చింది, ఇలా కళ్ళు ఎర్రజేశాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక భయంకరమైన మంట బయటకు వచ్చింది. ఈ అగ్నిజ్వాలలు బయటకు వచ్చి ప్రజలందరినీ కాల్చి బూడిద చేయడం మొదలెట్టాయి. దాంతో శివుడికి భయం వేసి, ఏమిటి ఇది బ్రహ్మదేవ, నువ్వు సృష్టికర్తవి, బ్రహ్మదేవుడి, ఒకప్పుడు నేను కావాలని నీ నుంచి అవతరించాను, కాబట్టి నాకు కూడా తండ్రివి నువ్వు. వీళ్ళు దేవతలు నాటకం ఆడుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మ నుంచి శివుడు పుడతాడు, ఒక్కొక్కప్పుడు శివుడు నుంచి బ్రహ్మ పుడతాడు, విష్ణువు నుంచి శివుడు వస్తాడు, శివుడి నుంచి విష్ణువుడు వస్తాడు, కాబట్టి వీళ్ళు ముగ్గురు ఒకటే మళ్ళీ. అందుకే త్రిమూర్తులకి భేదం పాటించకూడదు. నేను ఒకప్పుడు నీ ముఖం నుంచి నీలలోహిత వర్ణంతో పుట్టుకొచ్చాను, అందువల్ల నువ్వు ఒకప్పుడు నాకు తండ్రివి, అందుకే ప్రసన్నుడవు కమ్మని కోరుతున్నాను. ఈ ప్రజల్ని సృష్టించి క్రోధావేశంతో అగ్నిజ్వాలలను కూడా సృష్టించి ఈ అగ్నిజ్వాలలతో సృష్టి మొత్తం భస్మం చేయడం న్యాయమా, ఇది పద్ధతి కాదు, ఈ కోపాన్ని ఉపసంహరించు అనగా వెంటనే ఆయన అగ్నిజ్వాలలు వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు ఎలాగా ఈ ప్రజల్ని సంహరించడం, ప్రజలకి చావు లేకపోతే భూమంతా జనంతో నిండిపోతోంది అని దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆయన కనుబొమల మధ్యలో నుంచి ఒక నల్లని భయంకర స్త్రీ పుట్టింది. దానికి మృత్యుదేవత అని పేరు పెట్టారు. ఆ నల్లని స్త్రీ వినయంగా నమస్కరించి కిం కరోమి అన్నది. అప్పుడు ఆయన, ఈ ప్రజలందరికీ కొంత వయస్సు ఏర్పాటు చేస్తాను, వయస్సు తీరగానే వాళ్ళ ఆయువు తీరగానే వాళ్ళ ప్రాణం తీసేయి, వాళ్ళు చేసిన పుణ్యాలను బట్టి స్వర్గానికి, పాపాలను బట్టి నరకానికి పట్టుకుపో అనగా, నేను ఆ పని చేయలేనండి బాబోయ్, భర్తను చంపితే భార్య ఏడుస్తుంది, భార్యను చంపితే భర్త ఏడుస్తాడు, పిల్లల్ని చంపితే తల్లిదండ్రులు ఏడుస్తారు, తల్లిదండ్రుల్ని చంపితే పిల్లలు ఏడుస్తారు, మిత్రుల్ని చంపితే ఇంకో మిత్రుడు ఏడుస్తాడు, ఇలా వాళ్ళంతా ఏడ్చి నన్ను శాపనార్థాలు పెడతారు, ఈ శాపాలు నేను తట్టుకోలేను, అందరి చేత శపింపబడుతూ చీ అనిపించుకుంటూ బ్రతకడం కూడా బ్రతికేనా, నేను ఈ పాపం చెయ్యనో అన్నది. నీకు పాపం లేదు, నేను నీకు ఉద్యోగం ఇచ్చాను కనుక అది నీకు డ్యూటీ కనుక నీకేం ఇబ్బంది రాదని చెప్పే అలాగేనని పారిపోయి నంద, కౌశికి, బదరి, ప్రయాగ, కాశీ ఇలాంటి ప్రాంతాల్లో అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేసింది. తపస్సు చేస్తూ ఉండగా మళ్ళీ బ్రహ్మ శివుడు అక్కడికి వచ్చారు. మేము చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏమిటి, ప్రజల ప్రాణం తీయవమ్మా, జనాలు పెరిగిపోతున్నారంటే ప్రాణం తీయడమ్మా అని వచ్చి ఇక్కడ తపస్సు చేస్తున్నావు ఏమిటి అన్నాడు బ్రహ్మ. అప్పుడు నేను చంపలేను స్వామి అని మళ్ళీ ఏడ్చింది. అందరికీ మంచి మంచి ఉద్యోగాలు ఇస్తావా, పద్మాగర్ గారికి పురాణం చెప్పి ఉద్యోగం ఇచ్చావా, వీళ్ళకి పారాయణం చేసి సన్మానం పొందే ఉద్యోగం ఇచ్చావా, సాయిగారికి శఠకోపం పెట్టే ఉద్యోగం ఇచ్చావా, ఇలా అందరికీ మంచి ఉద్యోగాలు ఇచ్చి ఎటుచ్చి ఎటుపోయి ప్రజల ప్రాణం తీసే దరిద్ర ఉద్యోగం నాకు ఇస్తావా, నాకు వద్దు బాబోయ్ అంటే, అప్పుడు ఆయన, నువ్వు ఇందాక ఏడ్చావు, ఏడ్చినప్పుడు నీ కన్నీళ్లు నా చేత్తో పట్టుకున్నాను, ఆ కన్నీళ్లు నేల మీద విడిచిపెట్టాను. ఇవి ఆధులు వ్యాధులు అవుతాయి, అంటే రకరకాల రోగాలుగా మారతాయి. ఈ రోగములు ప్రజల్ని పట్టుకుంటాయి. ఈ రోగములు ఇవన్నీ కారణములు లేక నిమిత్తములు అని పిలువబడతాయి. ఈ నిమిత్తములు ప్రజలు పట్టుకోగానే వాడి ప్రాణం నువ్వు తీసేయి, అప్పుడు నీకు ప్రమాదం ఉండదు అన్నాడు. అంటే ఏమిటో చెప్పనా? ఆవిడ కన్నీళ్ళు కొన్నేమో కుష్ఠరోగంగా, కొన్ని క్షయరోగంగా, కొన్ని హార్ట్ అటాక్గా, కొన్ని కరోనాగా, కొన్ని మరోనాగా, కొన్నేమో అదేదో వింత వింత వ్యాధులుగా ఇలా మారాయట. మరికొన్ని ఏమయ్యాయి? నిమిత్తములుగా మారాయి. అనగా ఏమిటనమాట? ఒక ఆయన హాయిగా ఇంటికి వచ్చి శుభ్రంగా పీకిదాకా రాత్రి లేటుగా వంటావిడ చేసినటువంటి పెసరటొప్పు మాదిరి పడుకున్నాడు మంచం మీద. ఆ సమయంలో వాడికి ఫోన్ వస్తుందనమాట, ఒరే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ఒకసారి రారానని. హాయిగా మంచం మీద పడుకున్నవాడు వీడు బైక్ వేసుకుని ఆ స్టేషన్కి వేసి బయలుదేరతాడు. దారిలో లారీ వచ్చి గుద్దేస్తుంది, వీడు చచ్చిపోతాడు. అప్పుడు జనం ఏమంటారు? అనవసరంగా దరిద్రుడు ఫోన్ చేశాడండి, వీడు కనుక రాత్రి మంచం మీద పడుకున్నవాడు బైక్ వేసుకుని వెళ్లకుండా ఉంటే వీడు బతికేవాడండి, ఫోన్ కాల్ వల్ల చచ్చిపోయాడండి అని ఫోన్ కాల్ని తిడతారు. అది నిమిత్తం అంటే. కానీ నిజానికి అక్కడ చావలా రాశాడు బ్రహ్మ. బ్రహ్మను తిట్టరు, ప్రాణం తీసిన మృత్యువు తిట్టరు. మధ్యలో ఫోన్ చేశాడండి ఆ దరిద్రుడు, వాడు శనిగాడండి, వాడు ఎవడండి, వాడు మృత్యు అండి, వాడే ఫోన్ చేయకపోతే బతికేవాడండి అంటారు. అలాగే ఎవడో కారు వేసుకుని వెళ్ళాడు, ఏదో పలానా పేటలో ఆపాడు, ఇంతలో ఆటో వాడు వచ్చి గుద్దాడు. అనవసరంగా ఆర్ఆర్పేట వెళ్లకుండా ఉంటే బాగుండేదండి, ఈ కారుకి దెబ్బ తగిలేదు కాదండి అని ఆ ఆర్ఆర్పేటకి తీసుకెళ్ళమని వాళ్ళని తిడతారు. కానీ కారుకి అక్కడ యోగం ఉందని వీడికి తెలియదు. ఇవన్నీ నిమిత్తములు అంటారన్నమాట. చాలా చోట్ల అంతేనండి, వాడు తిన్నగా ఉండక ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాడు, ఈ ట్యాబ్లెట్ వికటించింది, చిచ్చి మెడిసిన్ వికటించింది, చచ్చిపోయాడని మెడిసిన్ తిడతారనమాట. లేదా ఫ్యాను బాగు చేయడానికి పైకి ఎక్కుతాడు, ఆ స్టాండ్ ఏదో బోర్ల పడి కింద పడి చచ్చిపోతాడు, ఈ స్టాండ్ని ఈ ఫ్యాన్ని తిడతారు, కానీ అసలు ప్రాణం తీసిన మృత్యువు తిట్టరు. ఇలా మృత్యుదేవత నీ కన్నీళ్ళు ప్రాణం తీసే నిమిత్తములుగా రోగములుగా మారతాయి. ఆ రోగం వల్ల చచ్చిపోతే కరోనాను తిడతారు తప్ప, చైనా వాడిని తిడతారు తప్ప, ఈ రోగం వల్ల చచ్చే యోగం ఈ మృత్యువిచ్చిందని నిన్ను తిట్టరు. చూచావు కాబట్టి ఇక నీకేం ప్రమాదం లేదు. పైగా నువ్వు ఎంతమంది ప్రాణము తీసినా నీకు పాపం లేకుండా వరమిస్తున్నాను, అది ధర్మం కనుక దానివల్ల నీకు ధర్మగతులు వస్తాయన్నాడు. అప్పటి నుంచి మృత్యుదేవత వచ్చి ఈ నిమిత్తాలని ఈ రోగాలని పంపి ప్రజల ప్రాణాలు తీయడం మొదలెట్టింది. ఇదే కాల ప్రభావము, అదే కాలస్వరూపము. ఆ కాలం వచ్చినప్పుడు మనం ఎన్ని ప్రయత్నములు చేసినా ఎక్కడ దాక్కున్నా భగవంతుడు వచ్చి అక్కడికి ప్రాణం పట్టుకుపోతాడు. నువ్వు ఇంట్లో తలుపు వేసుకు దాక్కున్నా బతకవు. ఇంట్లో కూర్చున్న వాళ్ళు చచ్చిపోయారు కరోనాకి, కానీ హాయిగా తెగ తిరిగాను బయట, నేను బాగానే ఉన్నాను. నాతో పాటు శుభ్రంగా యాత్రలకు వచ్చారు, కాశీ వచ్చారు, వచ్చిన వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు. అమ్మ బాబోయ్ నేను ఇంట్లో నుంచి కథలు నండోయ్ అన్న వాళ్ళందరికీ రోగాలు వచ్చాయి. విచిత్రం తెలుసా, గదుల్లోంచి కథల వాడికి రోగాలు వచ్చాయండి, ఎలా వచ్చాయో తెలియదు, కానీ కదిలిన వాడికి రాలేదు. అంటే వీడి యోగం అది, వాడికి ఆ యోగం వచ్చింది, ఆ రోగయోగం. అప్పుడు వాడిని ఎవ్వడు కాపాడలేడు. సృష్టి తల్లకిందులైనా పోయే కాలం వచ్చిన వాడిని కాపాడలేదు. ఆయు ఉంటే నువ్వు వెళ్ళి కొండ మీద నుంచి కిందకి దూకినా ఏమవ్వు. అందుకని అన్నిటికంటే గొప్పదైన కాలం పరమాత్మ స్వరూపంగా గ్రహించి దానిని భక్తితో పూజించాలి. ఇప్పుడు అటువంటి కాలం తులసీదాసు గారి దగ్గరికి రాబట్టే ఆయన నిమేష మాత్రంలో మారిపోయాడు. వెంటనే భార్యకి సాష్టాంగ నమస్కారం చేశాడు. రత్నావళి నీవు చెప్పింది నిదొన్ను, నా గురువువి, నాకు కనువిప్పు కలగజేసి గురూపదేశం ఇచ్చావు, రాముడి మీద మనస్సు పెట్టు అన్నావు, రామ మీద వద్దన్నావు, ఈ క్షణం నుంచి నాకు రాముడే దిక్కు, జాయ శ్రీరామ్ అనుకుని ఆవిడ మళ్ళీ కంగారు పడి పిలుస్తున్న వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు భయపడిపోయింది ఆవిడ, ఏమండి ఏదో అన్నాను వెళ్ళిపోకుండా, మీరు లేకపోతే నేను ఉండలేనండి అందుగాని. ఈ మొదటి ఉపదేశం ఎక్కింది ఆయనకి. అందుకే ఇంక మారు మాట్లాడకుండా భార్య వెనక్కి రమ్మన్నా ఎంత అని తెలిపించుకోకుండా ఇంత పూర్వం కంటే వేగంగా పరుగు పరుగున కోట తలుపు దగ్గరకు వచ్చి తలుపు తీసుకుని ఆ వర్షంలోనే బయలుదేరి యమునా నదిలో దూకేశాడు. వెళ్ళిపోయి ప్రాణం అర్పిద్దాం, ఒకవేళ నా అదృష్టం బావండి నాకు ఆయు ఉంటే అప్పుడు ఎక్కడ బయటకు వస్తే అక్కడ నా భార్య చెప్పిన తారక మంత్రాన్ని రామమంత్రాన్ని జపం చేసుకుంటానని యమునలో దూకాడు ఆయన. భయంకరమైన వరదలో ఉన్న యమునలో దూకితే అక్కడి నుంచి యమునది ప్రయాగలో కలుస్తుంది, ప్రయాగ దగ్గర గంగలో కలిసిపోతుంది, కలిసిపోయి అక్కడి నుంచి కాశీ వచ్చింది. కాశీలో తెలియాడు ఆయన ఎక్కడి రాజాపురం, ఎక్కడి కాశీ. అంత దూరం వరదలో ఆయన కొట్టుకొచ్చి బతికాడంటే ఆయన కారణ జన్ముడు అన్నమాట. మహానుభావుల ప్రాణాలంత తేలిగ్గా పమ్మంటే పోవు, మహాత్ములు ఎవరేం చేయగలుగుతారండి. తాత్కాలికంగా బాధ పెట్టగలరేమో కానీ శాశ్వతమైన విజయం ఎప్పుడూ మహాత్ములదే. ఆయన కాశీలోకి రాగానే భక్తితో ముందుగా డుంటి విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్నాడు. మండూక జఠరుడైన డుంటి విఘ్నేశ్వరుడికి ఏటికోళ్లు సమర్పించాడు. అక్కడి నుంచి అన్నపూర్ణాదేవిని, నేను మీ అందరికీ ఒక క్రమం చెప్పానుగా కాశీఖండంలో ఉన్న క్రమం, ఆ క్రమ ప్రకారంగా అన్నపూర్ణాదేవిని, శనైశ్చరుణ్ణి, విశ్వేశ్వరుణ్ణి అందరినీ దర్శనం చేసుకున్నాడు. జగన్మాత విశాలాక్షిమాతను చూచాడు. విశాలాక్షిమాతకి దగ్గరనే ధర్మేశ్వరుడు ఉంటాడు, యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగం అది. అక్కడికి వెళ్ళాడు. ఆయన రాసిన శివకేశవుల అష్టోత్తర శతనామాలు పఠించాడు. వారాహీదేవిని, వసుంధరాదేవిని, అక్కడున్న త్రైలింగేశ్వర స్వామిని, ఈ అన్ని లింగాలను చూచాడు. పెద్ద మహాలింగం ఒకటి ఉంటుంది లోపల, బ్రహ్మేశ్వర లింగం, అవన్నీ కూడా చూశాడు, సమస్తం చూశాడు. అక్కడి నుంచి ఎక్కడ కూర్చుంటే నాకు ప్రశాంతత లభిస్తుంది, ప్రజలు నన్ను డిస్టర్బ్ చేయకుండా, చీటికి వాటికి విసిగించకుండా ఉండే ప్రాంతం ఎక్కడా అనుకున్నాడు ఆయన. ఎందుకంటే జపం చేసుకునే వాళ్ళకి ఏకాంత ప్రదేశం కావాలి. ఇప్పుడు ఇక్కడ 5 నిమిషాలు కూర్చుంటే 500 మంది నా మీద పడిపోతుంటే నేనేం భారతం అనువాదం చేస్తాను, నేనేం చదువుకోగలుగుతాను, జపం చేయగలుగుతాను. అందుకని పూర్వకాలంలో అరణ్యాలకు పోయేవారు, ఏకాంత ప్రదేశాలకు పోయేవారు. ఈయన కాశీలో అలా వెతుక్కుంటూ సంకటం వచ్చిన హనుమంతుడికి దగ్గరలో ఉంటుంది ఆయన ఆశ్రమం, తులసి ఆశ్రమం. అది కాశీకి అంటే విశ్వనాథుని ఆలయానికి ఇంచుమించుగా ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరంలో ఉంటుందన్నమాట తులసీదాసు గారు తపస్సు చేసుకున్న ప్రాంతం. పెద్ద మర్రి చెట్టు ఇప్పటికి కూడా ఉంది కదండి అక్కడ. ఆ మర్రి చెట్టు దగ్గర వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, ఇప్పటికీ ఉంది ఆ మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుకి కొంచెం దూరంలో, అంటే ఉదాహరణకి ఈ పక్కనే ఉన్నది మనకి ఈ చెట్టు, ఈ చెట్టుకి దగ్గరలో చిన్న ఆశ్రమం వేసుకున్నాడు. ఆశ్రమం అంటే ఉంది, అక్కడ 4 వెదురుకర్రలు కట్టి వెదురుకర్రల మీద ఏవో 4 తాటాకులు వేసుకుని కింద కూర్చున్నాడు. కూర్చుని 3 పూట్ల సంధ్యావందనం చేసుకుని, గాయత్రి జపం చేసుకుని, ఎవరికీ దర్శనం ఇవ్వకుండా జై శ్రీరామ్ అనుకునేవాడు. ఇంకేం లేదు, జై శ్రీరామ్ లేక శ్రీరామ్ అంతే, ఆయనకేం వేరే మంత్రం కూడా లేదు. పండితుడని ముందే చెప్పానుగా, అందుకని అక్కడ కూర్చుని రోజు రామాయణం పారాయణం చేసుకునేవాడు. ఒకళ్ళ కోసం కాదు, తన కోసం పారాయణ చేసుకున్నాడు ఆయన. ఉద్ధరేదాత్మనాత్మానం, తనను తానే ఉద్ధరించుకోవాలి, అందుకని రామాయణం చదువుకునేవాడు, సంస్కృతంలో ఉన్న రామాయణం. వాళ్ళు పరమ సంస్కృత పండితులు, వాళ్ళకి కంఠస్థం, మనకి వల్ల పుస్తకాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మస్తకం సమస్తం. ఆ రోజుల్లో తాళపత్రాలు చూసి పారాయణ చేయలేదు. 24,000 శ్లోకాల్లో ఏ మూల ఏ శ్లోకం ఉందో అర్ధరాత్రి పిలిస్తే అప్పగించే ధారణాశక్తి కలిగినటువంటి వాడు తులసీదాసు. రోజు కొంత పారాయణ చేసేవాడు. ఒక బాలబ్రహ్మచారి ఎవరో ఇక్కడికి వచ్చారు, ఆయన రోజు రామాయణం పారాయణం చేస్తున్నాడు, ఆయన రామమంత్రం చేసుకుంటున్నాడని కాశీ పౌరులకి తెలిసింది. వాళ్ళు వచ్చి ఆయన ఎదురుగుండా కూర్చునేవారు. చూశారు ఈ జనం ఉన్నారే అంత తేలిగ్గ వదలరు. జనయోగం అని కొంతమందికి ఉంటుంది, కీర్తి యోగం అంటే జనులు వాళ్ళు అడవిలో ఉన్న వచ్చి వాడి దగ్గరకు వచ్చి వాడు పురాణం వింటారు, దాన్ని తప్పించుకోవడం ఎవడి వల్ల కాదు. అందువల్లే తులసీదాస్ గారు అన్నీ విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, తన గుడిని కూడా విడిచిపెట్టి ఇక్కడికి వస్తే ఈయన పారాయణ చేసుకుంటున్న చోటికి జనం అంతా వచ్చి ఇలా ఎదురుగుండా కూర్చునేవారు, మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చునేవారు. అప్పుడు ఆయన, నాయనలారా నేను ఏదో జపం చేసుకుందాం అనుకుంటున్నాను, మీరంతా ఎందుకు వచ్చారు అంటే, స్వామి జపము తపము ఈ రెండింటికంటే కూడా పురాణం చెప్పడం చాలా గొప్పది అని వేదవ్యాసుల వారు వాల్మీకి లాంటి వాళ్ళు చెప్పారు. మీరు మహాత్ములు, ప్రతిరోజు సాయంకాలం సంధ్యావందనం అయిపోయాక మీరు చదువుతున్న రామాయణమే మాకు వినిపించండి, లేదా మీకు ఆనందం కలిగితే కేవలం పారాయణ కింద కాకుండా వ్యాఖ్యానంగా పద్మాకర్ గారు పురాణం చెప్పినట్టుగా చెప్పండి, మేము వింటామన్నారు. ఇది కూడా రాముని ఆదేశం అనిపించిందండో ఆయనకి. ఇక అక్కడి నుంచి ఏం చేశాడు ఆయన, ప్రతిదినము పగలు పారాయణ చేసుకుని సాయం సంధ్యా సమయం అయిపోయాక, సంధ్యావందనం అయ్యాక 6:30 కూర్చునేవాడు ఉపన్యాసానికి, 8:30-9 దాకా పురాణం చెప్పేవాడు. ఇప్పటికీ వల్ల మైకులు అక్కర్లేదు ఆ రోజుల్లో, వాళ్ళ కంఠాలు చాలా పెద్దవి, ఇక్కడ పలికితే రైల్వే స్టేషన్ అవతల కనపడేదన్నమాట కంఠం, మంచి కంఠం తులసీదాసుని. పైగా తులసీదాస్ సంగీత విద్వాంసుడు, ఆయన పాడుతూ ఉంటే అక్బర్ లాంటి వాళ్ళు చలించిపోయారని రాశారు కదా, అక్బరు తులసీదాస్ గారు రామచరితమానస్ విన్నాడు, హనుమాన్ చాలీస విన్నాడు. ఢిల్లీలో తులసీదాస్ గారు ఒకసారి వెళ్ళి గానం చేశాడు. ఆ తులసీదాస్ గారు రామచరితమానస్ లాక్కోపోతే కొన్ని వేల కోతులు వచ్చి అక్బర్ కోటను చుట్టుముట్టి చీల్చెండేసాయి. దెబ్బతో ఆయన హడిలిపోయి, తులసీదాస్ గారు మీకు దండం, మీ రామచరిత మనసు మీరే పట్టుకోండి, దీన్ని తగలబెడదామంటే నా కోట తగలబెడుతున్నాయి కోతులు వచ్చి అన్నాడు ఆయన. ఇలాంటి చరిత్రలు అవి. మహానుభావుడు ఆయన. అటువంటి ఆయన కంఠంతో, మధుర కంఠంతో పాడుతూ, శ్లోకాలు పాడుతూ, వ్యాఖ్యానం చెబుతూ, అప్పటికి రామచరిత మనసు రాయలేదు కదా, కేవలం సంస్కృత రామాయణమును తాను ప్రవచనంగా చెప్పేవాడు అన్నమాట. మనకు వెళ్ళే వారం రోజులు, పది రోజులు, నెలల్లో వాళ్ళకి ఇబ్బంది లేదు. సంవత్సర కాలం పురాణం చెప్పేసరికి కిష్కింధాకాండలోకి వచ్చాడు. వన్ ఇయర్ అయిందిటే, ఏడాది చెబితే కిష్కింధాకాండలోకి వచ్చాడు ఆయన. ఈ లెక్కన రామాయణం మొత్తం చెప్పడానికి మనలాంటి వాళ్ళం 40 డేస్లో సంపూర్ణ రామాయణం అండి. వీడు మోహన్ రామాయణం కాదు, సంపూర్ణ రామాయణం 40 రోజులు ఏమవుతుందండి? ఒక్కొక్క శ్లోకానికి అందులో ఉన్న అంతరార్థం చెప్పుకుంటూ పెడితే కనీసం 2-3 ఏళ్ళు చెబితే అప్పుడు కొంతవరకు న్యాయం అవుతుంది. ఆ మహాత్ముడికి ఈ కాలాలు, పరిగెత్తడాలు, ఉద్యోగాలు, పెన్షన్లు, గందరగోళాలు లేవు. పాడు సత్రము, సత్రం పాడు, తణుకో పుణుకో, లేకపోతే బెంగళూరు వెళ్ళవలసిన అవసరం లేదు. పిల్లల వెంక లేదు, హాయిగా కూర్చుని ప్రాణం చెబుతూనే ఉన్నాడు. ఊళ్ళో వాళ్ళు వచ్చి వింటూనే ఉన్నారు. ఆయన చెబుతూ ఉంటే మొదట్లో 100 మంది, ఆ తర్వాత 1000 మంది, మొత్తం కాశీ అక్కడికి జరిపోయింది. ఏకంగా అంత జనం వచ్చి పడిపోయేవారు. వచ్చిన వాళ్ళు పళ్ళు, ఫలాలు ఏం వీలుంటే తెచ్చేవారు. అన్నీ వాళ్ళకే పంచిపెట్టేవాడు ఆయన. మళ్ళీ ఆశ్రమంలో దాచేవాడు కదండి రేపటికి. ఈ పురాణాల్లో ఇదో సమస్య వస్తుంది. ఈయనేమో అన్నీ విడిచిపెట్టి తీరా పురాణం చెబితే అందరూ వచ్చి ఏ బంగారపు గొలుసు, కొంతమంది గొలుసు ఇస్తామంటే ఇస్తారులేండి, అలాంటి గొలుసులు మళ్ళీ చేతిలో పెట్టారనుకోండి, ఇప్పుడు ఈ దిక్కుమాల గొలుసులన్నీ దాచుకుంటే గుడిసెలో మళ్ళీ ఈయన మొదలకు వస్తుంది వ్యవహారం. అందుకని ఏం పుచ్చుకోకుండా తిరిగి ఇచ్చేసి పంపించేవాడు. ఒకరోజు తమాషా జరిగింది. సంవత్సర కాలం గడిచిన తర్వాత పురాణం కిష్కింధాకాండం పూర్తయి, ఇక సుందరకాండంలోకి అడుగు పెట్టాలి. ఈరోజుతో కిష్కింధాకాండం పూర్తవుతుంది, రేపటి నుంచి సుందరకాండం. అనగా ఆయన ఏం చేశాడు, సాయం సంధ్యా సమయంలో సంధ్యావందనం చేశాడు. రోజు సంధ్యావందనం అయిపోయాక అర్ఘ్యజలం ఈ పాత్రలో పోసిన ఉంటుంది అరివేణంలోవి, ఇది పట్టుకెళ్ళి మర్రి చెట్టులో పోసేవాడు ఆయన. ఆ మర్రి చెట్టు ఆయన పురాణం చెప్పే గుడిసెకి ఎదురుగుండానే ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రోజులాగే ఈ సంధ్యావందన అర్ఘ్యజలాన్ని చెట్టు మొదట్లో పోశాడు. పోసి వెనక్కి తిరిగేలోపు ఢామ్ అని వెనక పెద్ద శబ్దం అయ్యింది. ఏమిటా అని ఈయన పక్కకి తిరిగి చూశాడు. ఆ మర్రి చెట్టు మీద నుంచి ఒక భయంకర బ్రహ్మరాక్షసుడు కిందకు దూకాడు. వాడు తాడి చెట్టు అంత పొడుకున్నాడు. వాడు సూక్ష్మరూపంతో ఉండగలడు కనుక చెట్టులో ఇమిడిపోయి ఉన్నాడు. ఇప్పుడు వాడు అసలు రూపంతో కిందకు దూకి తులసీదాస్ కేసు చూశాడు. 2 చేతులు జోడించి నమస్కరించాడు. ముందు తులసి కూడా భయపడ్డాడు అనుకోండి, ఎంతవాడైనా హఠాత్తుగా బ్రహ్మరాక్షసుడు ఎదురుకుండా హే అని కోరలతో కనపడితే ఆ మాత్రం భయపడకుండా ఎలా ఉంటాడు? భయపడ్డాడు. అంతలోనే రామభక్తుడు, రామాయణం పారాయణం చేసుకుంటున్నవాడు, అందుకని మళ్ళీ ధైర్యం తెచ్చుకుని కస్త్వం అన్నాడు. అనగా కశ్చిత్ బ్రహ్మరక్షోహం అన్నాడు వాడు. ఒకనొక బ్రహ్మరాక్షసుడు, ఎందుకు వచ్చావు? మహాత్మా, మీకు కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చానన్నాడు. ఈయన తెల్లబోయాడు. మనుష్యులేమో ఇన్నాళ్ళుగా పురాణం వింటున్నారు, ఒక్కడూ కృతజ్ఞత చెప్పలేదు. నువ్వేమో బ్రహ్మరాక్షసుడి, నువ్వు నాకు కృతజ్ఞత చెప్పడానికి రావడం ఏమిట్రా అన్నట్ట. అసలు విషయం చెబుతాను వినండి. నేను గత జన్మలో ఒక గొప్ప విప్రవంశంలో పుట్టాను, చదువుకున్నాను, కానీ వేదాన్ని డబ్బు కోసం అమ్ముకున్నాను. వేదం డబ్బు కోసం కక్కుర్తిపడి అడ్డమైన వాడికి చెప్పి డబ్బు కోసం దాన్ని అమ్ముకుంటే, విద్యలని డబ్బు కోసం అమ్ముకుంటే వాళ్ళు బ్రహ్మరాక్షసులే పుడతారు. నేను ఒక గురుకులం పెట్టాను. ఆ గురుకులంలో చేరే దగ్గర, నా దగ్గర విద్య కోసం చేరే శిష్యుల దగ్గర విపరీతంగా దోచేశాను. దీన్ని బట్టి మీకు తెలుస్తుందా, కార్పొరేటెడ్ కాలేజీలు పెట్టి డొనేషన్లు బాగా లాగేసేటటువంటి వాళ్ళందరూ వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసులై పుడతారు. అందులో గ్యారంటీ కార్డు తప్ప మరేమీ లేదు. ఓ 5000తో ఎడ్యుకేషన్ పూర్తయ్యే చోట 1 లక్ష రూపాయలు డొనేషనా? ఎల్కేజీ వాడికి 2 లక్షలు డొనేషన్ ఏమిటో ఇంకా చిత్రం తెలిసిన. హైదరాబాదులో ఒక ఆవిడ గర్భవతి, ఆవిడ ఇంటికి వచ్చారు ఒక కార్పొరేట్ కాలేజీ వాళ్ళు. వచ్చి, మీ ఆవిడ కడుపుతో ఉందట కదండి అంటే, అవునండి అన్నాడు ఆయన. ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డ కోసం ఒక అప్లికేషన్ రాసి ఇచ్చేస్తే వాళ్ళకి మేము ఇచ్చేస్తామండి, ఇప్పుడైతే మీకు బుక్ చేసుకుంటే 1 లక్ష రూపాయలతో ఈ కడుపులో నుంచి బయటకు వచ్చే శిశువుకి సీట్ ఇచ్చేసామన్నారు. ఆయన తెల్లబోయి కడుపులో ఉన్నవాడు బయటకు వస్తే కదా వాడు ఆడో మగో తెలుస్తుందంటే ఈదర్ మేల్ ఆర్ ఫిమేల్ అని మేమే రాసుకుంటామండి, ఈ రెండు కాకపోతే ఇంకోటని రాసుకుంటామండి, కానీ లక్ష కట్టేయండి మీకు గ్యారంటీగా సీట్ అంటున్నారు. ఇది రామరామ, కడుపులో ఉండగానే రిజర్వేషన్ పోయా, దానికి లక్షట అలా అయితే, అదే పుట్టిన తర్వాత అయితే 2 లక్షలట, పుట్టి కొంచెం పెరిగితే 5 లక్షలు అన్నమాట. ఇదే ఎడ్యుకేషన్ అంటే మరీ భయంకరం అయిపోయింది ఎడ్యుకేషన్. ఒక వ్యక్తి మెడిసిన్ చదవాలంటే ఇంక వాడు మళ్ళీ మెడిసిన్స్ వాడు చచ్చిపోకుండా బతకాలి. మెడికల్ కాలేజీలో చదివి బయటకు వచ్చాక ఈ కాలేజీకి కట్టిన ఫీజుకి హార్ట్ అటాక్ వచ్చేసి మళ్ళీ వీడు హార్ట్ వీక్ అయిపోతుంది కనుక మందులు వేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు, దుస్థితి తీసుకొస్తున్నారు, కోట్లు 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 అందులో విసిగిపోయి ఈ కోట్లు ఖర్చు పెట్టి చదువు సంపాదించి ఆ కోట్లే ఖర్చు పెట్టి మళ్ళీ ఉద్యోగం సంపాదిస్తే కోట్లు లంచం పుచ్చుకోకుండా వాడు ఎలా ఉంటాడు చెప్పండి. కానీ ఆ రోజుల్లో ఉచితంగానే పాఠాలు చెప్పారు కాబట్టి అంతా బాగుపడ్డారు, వాళ్ళకి తోచిన దక్షిణ ఇచ్చారు తప్ప ఎవరిని డిమాండ్ చేయలే. ఈ బ్రహ్మరాక్షసుడు మాత్రం డిమాండ్ చేసి డొనేషన్లు వసూలు చేసి బాగా ఫీజు కొట్టేసి పిల్లలకి పాఠం చెప్పాట.